సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం నమః. బ్రహ్మస్వరూపులారా, ఆత్మబంధువులారా, బంబం స్వాముల వారి ఆరాధనా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈరోజు 28/2/91 గురువారం. నిన్నటి రోజు మరి ఈరోజు నన్ను నిన్నటి ఉపన్యాసకులు, ఈనాటి శిష్యులు తెగ పొగిడినారు, చాలా పొగిడినారు. నువ్వేమో దేవుడని, దైవాంశ సంభూతుడని, ఆకాశం నుంచి భూమికి దిగినానని చిత్ర విచిత్రంగా వర్ణిస్తూ పోయినారు. నిజానికి నేను దేవుడనూ కాదు, దైవాంశ సంభూతుడనూ కాదు, నేను మీలాంటి మానవుడని. ఇక అధికంగా పొగుడుతూ పోవద్దండి. ఇదంతా జరుగుతుంది అంటే ఇన్ని వేల మంది, లక్షలాది మంది ఇక్కడ గుమిగూడినారు అంటే సామాన్యంగా మీరు దీనికి కారణం నేనని, నా యొక్క తపశక్తి అని, నా యొక్క దైవాంశం యొక్క ప్రభావం చేత ఈ రీతిగా జరుగుతుందని మీరు భావించవచ్చు. ఒకవేళ ఆ రీతిగా భావిస్తే పొరపాటని అంటాను. ఎందుకంటే నా వెనుక ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంది, నా గురుని యొక్క అద్భుతమైన శక్తి మిమ్మల్ని ఇక్కడికి ఆకర్షింపజేసింది, అందువల్ల మనం అంతా ఇక్కడ కలుసుకున్నాము. నేను కేవలం ఒక చంద్రుని లాంటి వాణ్ణి. చంద్రునికి మీకు అంతా తెలుసు, స్వయం ప్రకాశక శక్తి లేదు. మనమంతా చల్లదనాన్ని చూసి చంద్రుని పొగుడతాం, ఎంత చల్లదనం వస్తుంది చంద్రుని నుంచి అని. చంద్రుని నుంచి రాదండి అది, అది వచ్చేది ఆ సూర్యుని నుంచి. సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడి మనకు వెన్నెల చల్లదనం లభిస్తాయి. అదే రీతిగా నేను సూర్యునిది కాదు, చంద్రుని వంటి వాణ్ణి. నా నుంచి ఏమైనా మీకు మేలు జరుగుతుంది, లాభం పొందుతున్నారు అంటే ఆ కీర్తి ప్రతిష్టలు నాకు కాదు, నా నోటిలో ఉండి, నా హృదయంలో ఉండి ఆ పనులు చేయిస్తున్నటువంటి నా గురువు గారికే చెల్లుతాయి అవన్నీ. ఇక నేను చెప్పే విషయాలు సావధానంగా వినండి. నేను ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నాను, నేను ఒక గురుపీఠానికి సంబంధించినటువంటి ఒక గురువును, నాకెంతో ఆధ్యాత్మిక క్షేత్రంలో అనుభవం ఉంది, నాకు తపశక్తి ఉంది, కాబట్టి ఈ స్థానం మీద కూర్చొని నేను చెప్పినటువంటి విషయాలను మీరు తూచా తప్పకోకుండా పాటించాలి, నా మాటని వేదవాక్యంగా మీరు అమలు జరపాలి అని నేనంటే నన్ను పిచ్చివాడిగా లెక్కవేయండి. ఇక్కడ కూర్చొని నేను ఎటువంటి విషయాలు చెప్పినప్పటికీ మీ బుద్ధికి కొంచెం పని ఇవ్వండి, మీ హృదయానికి కొంచెం పని ఇవ్వండి. మీ హృదయం, మీ బుద్ధి నేను చెప్పే విషయాలకు అనుగుణంగా ఉంటే, అవి ఒప్పుకుంటే నా మాటను అంగీకరించండి, లేకపోతే నా మాటను తీసివేయండి, ఒప్పుకోవద్దండి. నేనే కాదు, ఏ గురువైనా, ఏ జగద్గురువైనా, ఏ పెద్ద మహాత్ముడైనా చెప్పినప్పటికీ అది మీ బుద్ధి ఒప్పుకోవాలి, మీ అనుభవం అవును అనాలి, అప్పుడే దాన్ని అంగీకరించాలి. ఏమో నేను పెద్ద స్థానం మీద కూర్చొని, ఉన్నతమైన స్థానం మీద కూర్చొని చెప్తున్నాను అని మీరు గ్రుడ్డిగా నమ్మవద్దండి అని మరలా మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు, ఏ శాస్త్రములో చెప్పిన విషయాలు గాని అనుభవం ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకుంటే శాస్త్రములు విడిచిపెట్టండి. ఈ పరిమితమైనటువంటి జీవితంలో మనం కోరేదేమి, మనకేమి కావాలి అంటే, సర్వే సాధారణంగా సుఖం కావాలి అంటాం, సంతోషం కావాలి అంటాం, ఆనందం కావాలి అంటాం. అందుకే అహర్నిశలో మానవుడు ఆ దుఃఖం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ సుఖాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఒక్క లోపం ఏమి అంటే, ఆ సుఖం, ఆ ఆనందం, ఆ సంతోషం బహిప్రపంచంలో వెదిగేదానికి ప్రయత్నం చేస్తాడు. మనం క్షుణ్ణంగా ఈ ఆనందం యొక్క గుట్టును రట్టు చేయాలి అంటే, చూడండి, చిన్నతనం నుంచి మానవుడు ఆనంద అన్వేషిస్తున్నాడు, ఆనందం పొందేదానికే ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న పిల్లవానికి తల్లి ఒడియే సర్వస్వం, ఆమె స్తన్యములే స్వర్గం. అయితే ఆ ఆనందం ఆ పిల్లవానికి స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది అంటే లేదు, అది మారుతూ పోతుంది. కొంచెం పెద్దవాడైన తక్షణం తల్లిని వదిలేస్తాడు, బొమ్మలతో ఆడుకునే దానికి ప్రయత్నం చేస్తాడు వాడు. వాని ఆనందం అంతా బొమ్మల్లోనే ఉంటుంది. ఇంకా కొంచెం పెద్దవాడైతే తోటి పిల్లలతో ఆడుకునేదానికి ప్రయత్నం చేస్తాడు, అక్కడ ఆనందం చూసేదానికి ప్రయత్నం చేస్తాడు, ఆనందం పొందుతాడు. ఇంకా కొంచెం పెద్దవాడైతే చదువుల మీదనో, షికార్లు కొట్టడమో, పిల్లవాళ్ళతో కలిసి సినిమాలకు పోవడమో, ఈ విషయాల మీద కేంద్రీకరించి ఆనందం పొందేదానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా కొంత వయస్సుకు వస్తే మగవాడైతే పర స్త్రీలను చూసే దాంట్లో, వాళ్ళతో మాట్లాడే దాంట్లో ఏదో ఒక ఆనందం పొందుతుంటాను అని అనుకుంటాడు. ఇక టీవీలో సినిమాలు చూసే దాంట్లో ఆనందం లభిస్తుందేమో అని అనుకుంటాడు. తర్వాత ఉద్యోగంలో ఆనందం అంటాడు, తర్వాత వివాహం చేసుకునే దాంట్లో ఆనందం అంటాడు. ఓనీ వివాహం అయిన తర్వాత భార్యతో ఆనందం శాశ్వతంగా ఉంటుంది అంటే ఉండదు, అది ఏ 2, 3, 4, 5 సంవత్సరాల్లో తర్వాత తపన, కొడుకు కావాలనో బిడ్డ కావాలనో, ఆ బిడ్డను కొడుకునో కలిగితే అక్కడ ఆనందం పొందుతాను అని అంటాడు. ఈ రీతిగా ఆనందాన్ని మనము బాగా పరిశీలించి చూస్తే అది మార్పు చెందుతూ మార్పు చెందుతూ పోతుంది. ఈ ఆనందం బహిప్రపంచములో మనం ఏ ఆనందమైతే వెదుగుతామో అది స్థిరముగా ఉండదు, శాశ్వతము కాదు. మరి నిజమైనటువంటి ఆనందం ఎక్కడ ఉంది? అది నీ లోపలనే ఉందండి. ఆ ఆనందం లోపల వెదికేదానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఒక కుక్క ఎంగినటువంటి ఎముకను నోటిలో కరుచుకొని దాన్ని కొరుకుతూ పోతుంది, దవడ పళ్ళు విరిగి రక్తం కారుతుంది, ఆ రక్తం దాన్ని తింటూ పోతుంది. ఆ కుక్క భావిస్తుంది, ఈ రక్తం ఆ ఎముక నుంచి వచ్చిందేమో అని, బాహ్యము నుంచి ఆ ఆనందం లభిస్తుంది అని అనుకుంటుంది. అయితే ఆ రక్తం తనలోనిదే అనే దానికి తెలియదు. క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతి గంధహేయమును నిరామిషంబును ఖరంగ భవంబగు నెమ్ము కుక్క తానమలుచు చెంతనున్న సురనాథుని గన్గొని సిగ్గు చెందదు అల్పమని నిజస్వభావము దలంపదు నీచపు ప్రాణి అయ్యడన్. అది ఎండిపోయింది, దానిలో సారము లేదు అనేది భావించదు, సిగ్గుపడదు. ప్రక్కన ఇంద్రుడు ఉన్నప్పటికీ లక్ష్యము చేయకోకుండా ఆ ఎముకను కొరికేదానికి ప్రయత్నం చేస్తుంది. అదే రీతిగా మనము కూడా ఆ ఆనందాన్ని బహిప్రపంచంలో వెదికేదానికి ప్రయత్నం చేస్తాం. నిజంగా ఆనందం అక్కడ దొరకదు. చిన్న పిల్లవాళ్ళు చూడండి, బొటన వేళ్ళు నోట్లో పెట్టుకున్న చీకుతూ ఉంటారు. బొటన వేళ్ళు ఏముందండి? ఏమో లేదు. ఆ సారం ఏమైనా ఉంటే నోట్లో నుంచి బొటన వేళ్ళకు పోయి అక్కడ నుంచి మనకి తృప్తి ఇస్తుంది. కాబట్టి నిజమైన ఆనందం లోపల నుంచే వస్తుంది. ఇది గమనించుకోకుండా బయట నుంచి ఆనందం దొరుకుతుంది అని అనుకుంటాడు. సామాన్యంగా మానవుడు బహి ప్రపంచంలో ఆనందం ఉంది అంటాడు. ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనకిష్టమైనటువంటి ఒక పదార్థం లడ్డు అనండి, జిలేబీ అనండి, జాంగీర్ అనండి, గులాబ్ జామున్ అనండి, ఏదైనా ఒకటి. ఆ పదార్థం మీద మనకి ఇష్టం ఉంది అనుకోండి. అయితే నాకు ఇష్టమైనటువంటి పదార్థం అందరికీ ఇష్టమై ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇష్టంగా ఉంటుంది. ఆ పదార్థం నుంచి ఆనందం లభిస్తుందా అంటే అది కూడా భ్రాంతి అంటాను. ఎందుకంటే నాకు లడ్డు ఇష్టమే అనుకుందాం, లడ్డు చేస్తాం, ఎవరో స్నేహితుల ఇంటికి పోతాము, లడ్డు చేసింటారో తింటాం, ఒకటి తింటాను, రెండు తింటాను, మూడు తింటాను, పరమానందం అయిపోతుంది. నాలుగవ లడ్డు, ఐదవ లడ్డు, ఆరవ లడ్డు ఏమన్నా వడ్డించుకున్నాము అంటే కొంచెం ఆనందంలో సంతోషంలో అప్పుడే కొంచెం స్టేజ్ తగ్గుతూ వస్తుంది, ఎక్కుతూ పోదు. ఒకవేళ వస్తువులోనే ఆనందం ఉంటే మేము తిన్నట్లల్లో ఆనందం ఎక్కుతూ పోవాలి, అక్కడ పోదు. అక్కడ నాలుగవ లడ్డు, ఐదవ లడ్డు, ఆరవ లడ్డు అప్పుడే తగ్గుతూ వస్తుంది. మన స్నేహితుడు ఏమైనా బలవంతం చేసి ఏడవ లడ్డు, ఎనిమిదవ లడ్డు, తొమ్మిది, పదవ చేసినాడంటే ఏ వగింపు వస్తుంది, బేజారు వస్తుంది, తిట్టుకుంటాం అన్ని. నిజంగా వస్తువులో ఏమైనా ఆనందం సంతోషం ఉంటే పదవ లడ్డుకి ఎక్కుతూ పోవాలి ఆనందం. బేజారు కలిగిస్తుంది, అసహ్యం ఇస్తుంది. కాబట్టి అంతర్గతమైనటువంటిది ఆనందం. ఇంకా సామాన్యంగా లోకములో మానవులకు అత్యంత సుఖమిచ్చేది ఏమి అని అంటారు, పురుషుడు స్త్రీ నుంచి సుఖము దొరుకుతుంది, స్త్రీ పురుషుని నుంచి లాగా సుఖం దొరుకుతుంది అని భావిస్తారు. రతి సుఖం అంటారు. సర్వే సాధారణంగా అంటుంటారు, ఒకనికి ముగ్గురు భార్యలు ఉన్నారు అని అనుకుందాం. మొదటి భార్యతో వాడు సుఖాన్ని పొందవచ్చు, రెండవ భార్యతో వానికి బేజారవుతుంది, మూడవ భార్యతో వానికి వైరాగ్యమే వస్తుంది. దాంట్లో సుఖముందే? ఈ వస్తువుల్లో ఉందే? సుఖం ఎక్కడ ఉంది అంటే నిజమైనటువంటి సుఖం ఆత్మలో ఉంది. శాశ్వతమైనటువంటి, స్థిరమైనటువంటి ఈ లోపల ఒక్కసారి మీరు ఆనందం యొక్క రుచి చూశారు అంటే అది దినదినానికి, క్షణక్షణానికి ఎక్కుతూ పోతుంది. ఆ ఆనందం మనకు ఎవరిస్తారు? ఎట్లా ఆనందాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది? ఆ ఆనందం సద్గురువుల వల్లనే లభ్యము కావాలి, మహాత్ముల వల్లనే కావాలి. మీరు టీ తాగే దాంట్లో ఆనందం, టీవీ చూసే దాంట్లో ఆనందం, సినిమాలు చూసే దాంట్లో ఆనందం, ఇవంతా క్షణికమైనటువంటి, శాశ్వతము కానటువంటివి, అల్పమైనటువంటి ఆనందాలు. కాబట్టి స్థిరమైన, శాశ్వతమైన, ఎప్పుడూ ఎక్కుతూ పోయే ఆనందాన్ని పొందేదానికి ప్రయత్నం చేయండి. ఆ ఆనందం ఇచ్చేవాడు గురువు. ఇవి రెండే అక్షరాలు గురువు అనేది. గుకారస్తంధకారస్తు రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వా గురురిత్యభిధీయతే. గురు అనే శబ్దానికి అర్థం చెప్తున్నారు. గు అనే అక్షరం అంధకారాన్ని సూచిస్తుంది, రు అనే అక్షరం అంధకారాన్ని నాశనము చేసి వెలుతురు, జ్యోతిని వెలిగించేదాన్ని సూచిస్తుంది. అంధకార వినాశిత్వా గురురిత్యభిధీయతే. ఈ ప్రపంచంలో అనేక మంది గురువులున్నారు. వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి గురువులను మూడు విధాలుగా విభజించినారు మహాత్ములు. వాళ్ళే మండూక గురువులు, మర్కట గురువులు, మార్జాల గురువులు అని మూడు భాగాలుగా విభాగాలు చేస్తూ పోయినారు. ఏమిది మండూక గురువు అంటేమి, మర్కట గురువు అంటేమి, మార్జాల గురువు అంటేమి? మండూకం అంటే మీకు అంత తెలుసు, కప్ప అని. కప్ప గ్రుడ్లు పెట్టుతూ పెట్టుతూ పోతుంది, ఆ వేలకు కావచ్చు, లక్షలకు కావచ్చు, నూర్లు వేలు లక్షలకు పెడుతూ పోతాయి. అది అయితే ఏది పొదిగింది, ఏది పిల్లయింది, ఏది బాగుంది అది గమనించదు. అది దాని లక్షణం ఏమంటే గ్రుడ్లు పెట్టడమే. ఈ కోవకు చెందినటువంటి గురువులు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమి, వాళ్ళ లక్ష్యం ఏమి అంటే భక్తులను శిష్యులను నంబర్ హెచ్చించుకుంటూ పోవడమే. నాకు 10,000 మంది శిష్యులున్నారు, నాకు 100,000 మంది భక్తులున్నారు, నాకు 10,00,000 మంది భక్తులున్నారు అని ఈ రీతిగా నంబర్ పెంచుకుంటూ పోయే గురువులు ఉన్నారు. ఆ శిష్యులకు ఆ భక్తులకు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక సంపత్తి, దైవిక మార్గాన్ని చూపరు. నా నామాన్ని జపం చేయండి, దేవుని భజన చేయండి అని ఇంతమాత్రం చెప్తూ పోతారు. వాళ్ళకు కావలసింది సంఖ్య. కప్ప ఏ రీతిగా గ్రుడ్లు పెడుతూ పోతుందో వాళ్ళ నంబర్ హెచ్చించుకుంటూ పోతారు. ఇది మండూక గురువు యొక్క లక్షణము అని. రెండవది మర్కట గురువు. మర్కటము అంటే కోతి అని అర్థం. చూడండి, కోతికి తన పిల్ల కడుపు కరుచుకొని ఉంటుంది. ఒకవేళ చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకు ఎగబ్రాకేటప్పుడు, గంతలు వేసి పోయేటప్పుడు ఆ పిల్ల కోతి ఏమైనా తప్పి కింద పడిందా తల్లి కోటి దగ్గరకు తీసుకోదు. అదే మర్కట గురువు యొక్క లక్షణము అని అంటారు. వీళ్ళు కూడా శిష్యుల్ని భక్తుల్ని చేస్తారు. ఆ శిష్యులు భక్తులు తమకు కానుకలు, దక్షిణలు, గురుదక్షిణలు ఇచ్చి సంతృప్తి పరిచే వరకు పెట్టుకుంటారు. ఒకవేళ వాడు బేజారు పడి దూరం అయిపోయినాడంటే అంతే, మళ్ళా దగ్గరికి తీర్చుకోరు. ఇది మర్కట గురువు యొక్క లక్షణం. మూడవది మార్జాల గురువు అని అంటారు. మార్జాలము అంటే పిల్లి. పిల్లి తన పిల్లలను నోటిలోను కరుచుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలు తమ కాలు మీద తాము నిలబడే శక్తి సామర్థ్యాలు వచ్చే వరకు సంరక్షణ చేస్తూ ఉంటుంది. ఈ కోవకు చెందినటువంటి గురువులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు చెప్పడమే కాదు, చేసి చూపిస్తారు. ఇది మంచిది అని చెప్పి మరలా శిష్యులతో భక్తులతో చేయిస్తారు. ఏదైనా ఒక పద్ధతి మంచిది అంటే తాము మొదట నిలబడి ఆ పని చేస్తారు, వెంట ఉన్నటువంటి శిష్యులకు భక్తులకు ఇది చేయండి అని చేయిస్తారు. ఇది ఉత్తమోత్తమైనటువంటి గురువు యొక్క లక్షణము. నడియ నుడియో వందు మాడన్న నుడిలిందకేలి నడియలారది నుడిదరేనన్న నుడియు శాస్త్రద వేద పురాణము అరియదే గడి గడిగి కేలి దుడుకు మాడదే దృఢమతి ఇంద నడియదిద్దరే న్యాయవల్లన్న. మన గురువుగారు ఇదేమంటే నడి నుడి, ఏమి చెప్తావో దాన్ని చేసి చూయించు. ఈ కోవకు చెందినటువంటి గురువులు మార్జాల గురువు. మన జీవితం అల్పం, అశాశ్వతం. ఈ అశాశ్వతమైన జీవితంలో మనం ఏం చేయాలి? చూడండి, పనికి రానటువంటి మొక్కలను తీసివేసి మంచి విత్తనములను నాటి వాటిని పెంచేది విధాయక మార్గం అంటారు. ఆధ్యాత్మిక క్షేత్రములో కూడా ఇటువంటి పంటను మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎట్లా తీసుకోవాలి పంట అంటే, చెడు భావాలు అన్నటువంటి పనికిరాని మొక్కలను తీసివేసి సత్భావములు, మంచి భావములు అని విత్తనము నాటి, ప్రేమానున్నటువంటి జలం కట్టి, ఏకాగ్రత అన్నటువంటి ఎరువు వేసి భక్తి అనే మొక్కలు పెంచితే అది జ్ఞానమనే పండిస్తుంది. దాన్ని ఆరగిస్తే ఆ తీయదనం ఆనందమిస్తుంది, సుఖమిస్తుంది, సంతోషమిస్తుంది. ఆ ఆనందం పొందేదానికి మనము అహర్నిశలు ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసుకోకుండా ఉంటే దైవానుగ్రహం ఎంత ఉన్నప్పటికీ, గురుకృప ఎంత ఉన్నప్పటికీ సత్ఫలితం అందించదు. చూడండి, కుంభవర్షము కురిచినప్పటికీ పాత్రను బోరిగలా పెడితే ఒక చుక్క నీరు కూడా ఆ పాత్రలో పడేదానికి సాధ్యం లేదు. పాత్ర తీసి ఉంచాలి, ఆ బొట్లు బొట్లుగా నీళ్లు పడతాయి. అదే రీతిగా సూర్యభగవానుడు
ఎంత ప్రకాశం ఇస్తానో అని చెప్పి వాకిలు వచ్చి నిలబడినప్పటికీ వాకిలేసుకుంటే ఆ ప్రకాశం లోపల ప్రవహించదు. అదే రీతిగా మన హృదయ కవాటాన్ని కూడా తెరిస్తే ఆ గురు యొక్క అనుగ్రహం, పరమాత్మని యొక్క కృప మనకు లభిస్తాయి, మన జీవితం కూడా సార్థకమైపోతుంది. ఉత్తమ గురువు ఏం నేర్పిస్తాడు? సామాన్య గురువులు, గురువుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏమిస్తారు వాళ్ళు? మీరంటారు గురువులు మాకు నిమ్మకాయలు ఇస్తారు అంటారు, గురువులు మాకు నల్లదారం ఇస్తాడు స్వామి, టెంకాయ ఇస్తాడు స్వామి, వంకాయ ఇస్తాడు స్వామి అని మీరంటారు. అయితే నిజంగా మనము గురువు నుంచి పొందవలసింది, గురువు ఇవ్వవలసింది ఏమి అంటే, గురువు అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు తెలుపుతాడు. అదేమి అంటే, ఓర్పుకు మించినటువంటి తపస్సు, సంతృప్తిని మించినటువంటి సుఖం, కనికరాన్ని మించినటువంటి పుణ్యం, క్షమను మించినటువంటి మహత్తరమైనటువంటి శక్తి, దానికి మించిన శక్తి ప్రపంచంలో ఇతరము లేదు 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 అని అనుభవపూర్వకంగా తెలుపుతాడు. ఇది మనం గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. క్షమ అంటే చూడండి, క్షమాగుణం మహాత్ముల్లో ఉంటుంది. మీకు తెలుసు, జీసస్ క్రైస్త్ కేవలం 3 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ప్రచారం చేసిండే. ఆయన 3 లోకాలు మెచ్చినటువంటి, పొగడునటువంటి, కీర్తించినటువంటి ఆ మహత్తరమైన ఘనమైనటువంటి కీర్తిని సంపాదించినాడు ఆయన. ఆయన బోధించింది కేవలం 3 సంవత్సరాలు. 22వ సంవత్సరముల్లో ఎక్కడ పోయినాడో తెలీదు, అంతవరకు వడ్రంగి పని చేసేవాడు, ఎక్కడ పోయినాడో తెలియదు. 30 సంవత్సరంలో కనబడినాడు, 3 సంవత్సరాలు ప్రచారం చేసినాడు. తర్వాత ఏదో ఆ మహాత్ముని మీద నింద మోపి సిలువ వేసినారు ఆయన. అంత బాధ ఆయన అనుభవించినప్పటికీ చివరిసారిగా ఏమంటాడు ఆయన, పరమాత్మ వీళ్ళు అమాయకులు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, అమాయకంగా వీళ్ళు చేసే పనులను మీరు లక్షించక వీళ్ళని దండించవద్దు, వీళ్ళపైన కనికరము చూపు, ప్రేమను చూపు, వీళ్ళని ఆశీర్వాదం చేయంటాడు. ఎవరు చూపుతారండి ఎట్లా? క్షమను మించిన శక్తివంతమైనటువంటి ఆయుధం ప్రపంచంలో లేదు, అది ఆచరణ చేసి చూపించినారు. శ్రీరామచంద్రుడు అనేక ఇడుములు పడినాడు, దానికి కారణం కైకేయి. అయితే 14 సంవత్సరాల తర్వాత వెనుదిరిగిపోయి మొట్టమొదటిగా అయోధ్యలో ఎవరికి నమస్కారం చేస్తాడంటే కైకేయికి నమస్కారం చేస్తాడు. ఎటువంటి క్షమాగుణం, ఎటువంటి పెద్ద మనస్తత్వం! మక్కా నుంచి మదీనాకు పారిపోతాడు మహమ్మద్ ప్రవక్త. తర్వాత అక్కడ నుంచి అదేవో ధర్మయుద్ధాలు చేసి తర్వాత మక్కా దేశాన్ని వశం చేసుకుంటాడు. ఆ రోజు ఆయనను నిందించి, పరిహసించి, అవమానం చేసినటువంటి వాళ్ళంతా లైనగా నిలబడి ఉంటారు. వాళ్లకు తెలిసి ఆయన చంపేస్తాడని. అయితే క్షమాగుణం ఉంది వాళ్ళని. ఏం చేశాడు ఆయన? అందరినీ కౌగిలించుకున్నాడు. అంత హింసించి, అవమానం చేసి, నగుబాట్లు చేసి, ప్రదేశం, దేశం విడిపించి వేరే దేశాన్ని పారించినప్పటికీ ఆయన హృదయం విప్పి వాళ్ళ దగ్గరకు తీసుకున్నాడు. మహాత్ములలో ఉన్నటువంటి మహత్తరమైన శక్తి ఇది. ఇది మహాత్ముల నుంచి, గురువుల నుంచి మనం నేర్చుకోవాలి. ఓర్పును మించిన తపస్సు, సంతృప్తిని మించినటువంటి సుఖం, కనికరాన్ని మించినటువంటి పుణ్యం, క్షమను మించినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం ప్రపంచములో లేదు అని అనుభవపూర్వకంగా వాళ్ళ జీవన యొక్క సంఘటనల నుంచి మనకు కనబడతాయి. దాన్ని మనం నేర్చుకోవాలి. చీటికి మాటికి కొట్లాడతాం మనం, చిన్న చిన్న విషయాలకి మనం రైజ్ అయిపోతాం. మనం ఓర్పు కావాలి, ఓర్పు నేర్చుకోవాలి. ప్రతి మానవుడు ఏదో ఒకరోజు ప్రపంచం విడిచిపోవలసిందే. ఆ రోజు కోసం బాధపడకూడదు. చూడండి, మనం ఏడ్చుకుంటూనే పుట్టినాము. అప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. మనం ఏడుస్తున్నామని వాళ్ళు ఏడుస్తారా? పిల్లవాడు పుట్టినాడు, పిల్లవాడు పుట్టినాడు అని కేరింతలేస్తారు, నవ్వుతారు, స్వీట్లు పంచుతారు. మనం చూస్తే చెవ్వని ఏడుస్తూ ప్రపంచానికి వచ్చినాము. అయితే ఏడుస్తూ చనిపోకూడదు, నవ్వుతూ చనిపోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఏడవాలి. ఒక మహాత్ముడు, పెద్దవాడు, బుద్ధిమంతుడు పోతున్నాడు అని ఏడవాలి. ఆ స్థితికి తీసుకురావాలి అంటే మంచి ఆచరణ పెట్టుకోవాలి. ఈ బంధువులు, ఈ బలగం, మనం ఏం చూస్తున్నాం కదా, ఇదంతా భ్రమ. తల్లితండ్రులు తైలు యాప్తలు బాబ మరదులన్నలు మేన మామగారు ఘనముగా బంధువులు గల్గినప్పటికైనా తాను తరలగ వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగ మమతతో పోరాడి మాన్పలేదు. బలగమందరూ దుఃఖ పడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యమివ్వలేదు. చుట్టముల మీది భ్రమ తీసి చూర చెక్కి సంతతము మెమ్ము నమ్ముట సార్థకము. ఒక్క దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈ ఆస్తులు సంపాదిస్తున్నారు, ఐశ్వర్యాలు సంపాదిస్తున్నారు. ఏమయ్యా ఏం సంపాదించినావు అంటే, స్వామి నాకు 4 ఇండ్లున్నాయి, 1 కేజీ బంగారం సంపాదించినాను, 10 లక్షల రూపాయలు సంపాదించినాను, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించినాను, పెద్ద పెద్ద అధికారాలు సంపాదించినాను, మరి 1 డజన్ పిల్లలు ఇంట్లో సంపాదించినాను అని. మన వెంట వచ్చేవి కావు, మనవి కావు ఇవి. గజనీ మహమ్మద్ 17 సార్లు భారతదేశం మీద దండెత్తినారు. 1 లక్షల కోట్లకు తీసుకుపోయినాడు ధనరాశులు ఇక్కడి నుంచి. రోగం వస్తుంది, వైద్యులు వచ్చేంత చూస్తారు, మహారాజ్ నీ క్షణం చివరి క్షణం వచ్చేసింది, నువ్వు ఇంకా ప్రయాణం కట్టాల్సింది, పోతున్నావు అని అంటారు. ఇంతటి గజనీ మహమ్మద్, ఇంతటి మహావీరుడు, ధీరుడు, బుద్ధిమంతుడు, ధనవంతుడు, అయ్యో పోతున్నాను కదా అని బాధపడతాడు. చివరకు మంత్రులు పిలిపించి ఒక మాట అంటాడు, నాయన నేను పోయిన తర్వాత ఎట్లా వెళ్ళిపోతాను, పోయిన తర్వాత ఒక చిన్న పని చేయండి మీరు. ఏమి అంటే, నా శవపేటిక బయట నా చేతులు వేలాడదీయండి అని అంటాడు. మంత్రులకు ఆశ్చర్యమవుతుంది, ఎందుకు మహారాజా ఇటువంటి వింత కోరిక కోరుతున్నావు అంటే, గజనీ మహమ్మద్ అంటాడు, ప్రపంచంలో నేను పెద్దవాణ్ణి, ధనవంతుణ్ణి, 1 లక్షల కోట్లకు సంపాదించినాను, అయినప్పటికీ అటువంటి గజనీ మహమ్మద్ ప్రపంచం ఇడిచి పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతున్నాడని వెనక వచ్చే జనులు అర్థం చేసుకొని వాళ్ళకైనా బుద్ధిరాని, నేను ఎట్లా చెడిపోయినాను, నాకు బుద్ధి రాలేదు, నా వెంట వెనక ఉన్నటువంటి ఆ జనులకైనా బుద్ధి రాని అని చెప్పి ఇది నేర్పిపోతున్నాను. 8 లక్షలు సంపాదించుకున్న అటువంటి గజనీ మహమ్మద్ ఉత్త చేతులతోనే ప్రపంచం విడిచిపోతున్నాడు అని. అందువల్ల ఈ ఆస్తులు, అంతస్తులు, మీ ఇండ్లు, మీ వాకిండ్లు, ఇవి శాశ్వతము కాదు. మన స్వాముల వాళ్లకు బళ్ళారిలో ఆస్తి విషయంలో బంధువులంతా చాలా అన్యాయం చేసినారు. స్వామి ఇంకా ఇండ్లన్నీ వెళ్ళిపోతున్నాయి, బంధువులు కొట్టుకుంటున్నారు, మీరు కోర్టుకి ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది, ఒక ఇల్లు అయినా 2 ఇండ్లైనా మీరు దక్కించుకోవచ్చు అని అంటే, స్వాముల వాళ్ళు నవ్వుతూ ఒక పేపర్ పెన్ను తీసుకున్నారండి. తీసుకొని మనే మనే ఎల్లైత్రి మనే సత్త మేలే సుడుగాడు మనే అనుమనవిల్లది సర్వరిగెల్ల మౌనదలిరువు మణిన మనే 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 ఎల్లైత్రి మనే సత్త మేలే సుడుగాడు మనే తత్వడు అసడుకుంటున్నాడట మహాత్ముడు. చూడండి, శాశ్వతము కాదు అనేది వాళ్ళు చిన్న హింట్ రూపంలో చూపిస్తారన్నమాట. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక. ఆహా, ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక. ఊరికి ఉత్తరాన సామాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలక. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక. ఊరికి ఉత్తరాన సామాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళకే రామ చిలక.
మూన్నాళ్ళ బ్రతుకున్న కుమురి సేవుతృళ్ళేవు ముందు గతిగా నవే చిలక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యం మెకొన్నాళ్ళకే రామ చిలక. మూన్నాళ్ళ బ్రతుకున్న కుమురి సేవుతృళ్ళేవు ముందు గతిగా నవే చిలక. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు కన్న తెల్లెవరి చిలక. నిన్ను మోసేరు నలుగురు వెంబడిని పది మంది నీవు కాలిపోయేదాకా కావలుందురు గాని వెంట ఎవరు రారు చిలక. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక. ఊరికి ఉత్తరాన సామాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలక.
అందువల్ల భ్రాంతిని తగ్గించుకుంటూ రండి, తగ్గించుకుంటూ రండి. విడిచిపెట్టదండి, కొంచెం పర్సంటేజ్ తగ్గుతూ 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 రండి. ఒక విషయము, గురువు దైవమా? మనము భారతీయులను గురువును దైవంగా భావిస్తాం. మనం గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. నిజంగా అర్థం ఏమంటే గురువు ఒక మార్గదర్శి, గైడ్. ఆ భగవత్ తత్వాన్ని చూపించేదానికి ఒక రాచబాట లాంటి వాడు, ఒక వంతెన లాంటి వాడు, ఒక బ్రిడ్జ్ లాంటి వాడు. అటు శివునకు ఇటు జీవునకు మధ్య వంతెన లాంటి వాడు గురువు. మనము భక్తి యొక్క పారవశ్యం ఎక్కువై గురువును దైవం అంటాం. చూడండి, కళ్యాణంలో బస్ స్టాండ్కి పోండి, బెంగళూరు పోవాలి, సింధూపురం పోవాలి, అక్కడ ఆ కండక్టర్లు కూతేస్తుంటారు, హిందూపురం హిందూపురం హిందూపురం, బెంగళూరు 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 బెంగళూరు, హిందూపురం హిందూపురం అంటుంటారు. వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు, హిందూపురం వచ్చిందా, హిందూపురం ఉందా, అయ్యో ఇప్పుడు చూసొస్తే బస్ స్టాండ్లో ఉంది హిందూపురం, ఎక్కడుంది హిందూపురం అంటే బస్సును చూపిస్తారు. ఆ బస్సే హిందూపురమా, ఈ బస్సే బెంగళూరా, మనం చూస్తారు హిందూపురం అక్కడ నిలబడింది, అక్కడ నిలబడింది, బెంగళూరు ఇక్కడ నిలబడింది. అంటే ఆ హిందూపురం చేర్చే ఒక వాహనం అది అని, ఆ బెంగళూరుకు చేర్చే ఒక వాహనం అది అని. అదే రీతిగా గురువు పరమాత్మని చేర్పిస్తాడు. కాబట్టి భక్తి యొక్క పరవశ్యంతో ఆ గైడ్ను, ఆ మార్గదర్శిని మనమేమంటామంటే భగవంతుడే అంటాం. మహత్తరమైనటువంటి శక్తి ఆ గురువులో ఉంటుంది. మనం దేవాలయంలో దేవుణ్ణి పూజిస్తాం, మసీదుల్లో నమాజ్ చేస్తాం, చర్చిలో ప్రేయర్స్ చేస్తాం, అయితే అవి ఏమంటారు వీరు, చైతన్యము లేనటువంటి స్థలాలు. చైతన్యం ఉండే స్థలం ఏది అంటే మహాత్ముల యొక్క హృదయం. ఫూల్స్ లార్డ్ అండ్ మ్యాగ్నిఫై ది మాస్ while the state of pressed the holy men of hearts, but the former is mere form, the latter is spirit and true. The true mosque is the place of worship, is the heart of saints. So long as the heart of the saints is not afflicted, God never destroys the nation. Jalaluddin Rumi అనే మహాత్ముడు చెప్తాడు. నిజమైనటువంటి మసీదు ఏది, నిజమైనటువంటి దేవస్థానం ఏది, నిజమైనటువంటి చర్చి ఏది అంటే మహాత్ముల యొక్క పవిత్రమైనటువంటి హృదయం. దాన్ని పూజించండి, దాన్ని గౌరవించండి, దాన్ని శ్లాఘించండి అంటాడు. ఇటువంటి మహాత్ములు, ఇటువంటి దైవాంశ సంభూతులు ప్రపంచంలో ఎంతోమంది వచ్చారు. విప్లవ వీరులు వాళ్ళు, ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక విప్లవాన్ని వాళ్ళు చూపించినారు. చూడండి, చండాలుడైనటువంటి ఒకడు, ఒకణ్ణి, ఒక మహాత్ముడు దూరంగా తొలగిపో అని ప్రశ్నించినప్పుడు ఆ అంత్యజుడు ఆ చండాలుడు ఆ మహాత్ముణ్ణి దూరంగా పొమ్మంటున్నావు దేన్ని శరీరాన్నే ఆత్మనే ఆత్మనా అన్నప్పుడు వివేకం సంపాదించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆ చండాలుని కాలు మీద పడి క్షమాపణ వేడుకొని ఆ చండాలుని మహాత్మునిగా దైవాంశ సంభూతినిగా భావించి కుల వ్యవస్థను ధిక్కరించినటువంటి వీరాది వీరుడు శంకరాచార్యుడు, అద్వైత మత స్థాపన చేసినటువంటి మహానుభావుడు. ఇంకొక విప్లవ వీరుడు వేదములు ఉపనిషత్తులు పురాణములు గుప్తములని అంత్యజులు వేరే జాతి వాళ్ళు దాన్ని ఉచ్చరించరాదని దాన్ని పఠించరాదని పలికినప్పుడు తిరువాటియూర్ కోవెల మీద నిలబడి అనర్గళంగా బాహ్యంగా గంభీరంగా ఆ వేదములను ఉపనిషత్తులను గట్టిగా బిగ్గరగా చదివి ఈ కుల వ్యవస్థను ధిక్కరించినటువంటి ఒక మహానుభావుడు రామానుజాచార్యుల వారు. ఇంకొక మహానుభావుడు ఆఖరి దినాన్ని సబ్బద్దినంగా భావించండి, ఆ రోజు ఎటువంటి పనులు చేయవద్దండి, పక్క మీదనే పండుకోండి, అటు ఇటు కదులుకోకుండా విశ్రాంతి దినంగా భావించి రెస్ట్ తీసుకోండి అని పలికినప్పుడు ఆ పాత సంప్రదాయాన్ని ధిక్కరించి ఆ రోజు మీరు పనులు చేసుకోవచ్చు, సోమరిపోతులుగా సమాజంలో ఉండకూడదు అని చెప్పి ఆ కుల వ్యవస్థను ధిక్కరించినటువంటి వీరాది వీరుడు విప్లవ వీరుడే జీసస్ క్రైస్త్. మన దేశం పనికిరానటువంటి ఆచారాలతో అర్థం లేనటువంటి విధానాలతో ఉన్నప్పుడు ఒక యజ్ఞం చేసేదానికి అమాయకమైనటువంటి జీవ జంతువులను బలి ఇచ్చి సర్వనాశనం దేశమంతా ఈ జంతు బలులతో హాహాకారము అయి అలమటించే సందర్భంలో ఈ పద్ధతిని కూకటి వేలతో పెకలించి ఒక కొత్త వ్యవస్థను అహింసను పునరుద్ధరింపజేసినటువంటి మహానుభావుడు విప్లవ వీరుడు మానవతావాది బుద్ధ గురుదేవుడు. ప్రపంచానికంతా అధిపతి ఒక్కడున్నాడు, లా ఇలాహ ఇల్లల్లా ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పి ఏక ఈశ్వర ఉపాసనాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షలాది మంది చేత ఒకే దేవుణ్ణి పూజింపజేసినటువంటి ఒక విప్లవ వీరుడు మహమ్మద్ ప్రవక్త. వేదములలో ఏమో ప్రక్షిప్తాలున్నాయి, నిజమైన వేదం ఇది కాదు, నిజమైనటువంటి ఉపనిషత్తులు ఇవి కాదు, పనికిరానటువంటి శ్లోకాలు దాంట్లో చేర్చినారు అని చెప్పి ఒక వేదాలను ఇన్నే శ్లోకాలు ఉండాలి, భగవద్గీత ఇన్నే శ్లోకాలు ఉండాలి అని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి దృష్టికోణాన్ని సమాజానికి అందించి ఒక విప్లవాన్ని రేకెత్తించినటువంటి మహానుభావుడు ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి. ఇటువంటి మహానుభావులు తమ ప్రాణాన్ని లెక్క చేసినారా, తమ మానాన్ని లెక్క చేసినారా, ఈ సత్యం కొరకు, ఈ నీతి కొరకు, ఈ ధర్మం కొరకు తమ జీవితాలని త్యాగం చేసేదానికి సంసిద్ధులైనారు. నిన్నంత నీతి నిపుణాయది వస్తువంతు లక్ష్మీ గచ్చతవా యథేష్టం అద్యైవవా మరణమస్తు యుగాంతరేవ న్యాయాత్మత ప్రవిచలంతి పదం నధీరా. వాళ్ళు ప్రాణాన్ని అర్పించేదానికి కూడా సిద్ధంగా ఉంది. అటువంటి విప్లవ వీరులు ఈ సమాజంలో విప్లవాన్ని రేకెత్తించి అజ్ఞానులైన అమాయకములైనటువంటి మానవులను ఒక మంచి మార్గంలో తీసుకుని పోయేదానికి ప్రయత్నం చేసినారు. అయితే సమాజం అంత సులభంగా వాళ్ళని ఆహ్వానించిందా, ఒప్పుకుందా, పొగిడిందా? లేదు లేదు లేదు. కించపరిచింది, అపమానపరిచింది, ఎగతాళి చేసింది, చంపింది కొంతమందిని కూడా. అయితే లెక్క చేయలేదు. ఎత్తున్నా కానీ సమాజం ఒప్పుకోదండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఎంత మంచి వాళ్ళైనప్పటికీ మీకు చేలు కాటు వేసే కొంతమంది సమాజంలో ఉండనే ఉంటారు, మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు. ఒకవైపు పొగిడేవాళ్ళు ఉంటే ఒకవైపు తిట్టేవాళ్ళు ఉండే ఉంటారు. ఒక్కడు ప్రపంచాన్ని మెప్పించలేడు. గాంధీని కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి ఉపన్యాసం ఇస్తే ఒకడు చెప్పు ఇసరు రాడంట మహాత్మా గాంధీకి. ఎవరి ఇల్లు దోచినాడు, ఎవరికి ఏం అన్యాయం చేశాడు, ఒక చెప్పు విసిరింది చూసి గాంధీ చూసిన అంటే ఎవరో నా పైన చాలా దయ చూపించినారు, అయితే ఇంకో కొంచెం దయ చూపించాలి, ఒకే చెప్పు ఇసిరినారు, ఇంకొక చెప్పు దయచేసి ఇసిరండి, కాళ్ళు వేసుకొని పారేయడానికైన అనుకూలంగా ఉంటుంది అన్నాడు. అందుకే వాళ్ళు మహాత్ములు. ఎట్లున్నా ప్రపంచాన్ని ఒప్పించలేదు. చిన్న ఉదాహరణ చూడండి, ఒక ముసలివాడు తన మనవణ్ణి పిలుచుకొని పోతున్నాడు. ఒక చిన్న ముసలి గుర్రం తీసుకొని పోతున్నారు. వాడు అనుకున్నాడు, నేను గుర్రం మీద కూర్చుంటాను, ఈ వీడు ఇంకా చిన్న 15-20 ఏళ్ళు ఉన్నాడు, హాయిగా దర్జాగా నడుచుకుంటూ వస్తాడులే అని చెప్పి వీడు గుర్రం మీద ఎక్కినాడు. టకా 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 పోతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత కొంతమంది అమ్మలక్కలు చూసినాడు, వీనికే ముసలివానికి పోయే కాలం వచ్చిందో ఏమో, బాగా దర్జాగా గుర్రం మీద కూర్చొని పోతున్నాడు. పిల్లోచుడు పాపం కొంచెమైనా తెలివిందే అవునికి, ఇది చెవులారా విన్నాడు. అరే ఏమి ఇట్లు తిడుతున్నారు అమ్మలక్కలు వీళ్ళంతా అని చెప్పి వాడు గుర్రం నుంచి కింద దిగినాడు. దిగి మన ముందు ఎక్కించినాడు. వాడు కళ్ళెం పట్టుకొని పోతున్నాడు. ఇంకా కొంత దూరం పోతే ఇంకొంతమంది చూసిరండి, ఈ పిల్లోనికి ఏం పోయే కాలం వచ్చిందో ఏమో, చిన్న పిల్లోడు నడుచుకుపోయే కాలం, పాపం మిసులోడు వాడు. ఇది వినే వీడు, నాయన ఒక పని చేద్దామని చెప్పి ఇద్దరు ఎక్కిపోదాము. ఇద్దరు గుర్రం ఎక్కిపోతున్నారు. కొంత దూరం పోయిన తర్వాత వచ్చాడు, వీళ్ళకేం పోయే కాలం వచ్చింది, వీళ్ళకి గుర్రము ఇప్పొద్దు రేపో సత్యతట్లుంది, వీళ్ళు చూసి దర్జాగా కూర్చున్నారు వీళ్ళు. వీళ్ళకి ఆశ్చర్యమే, ఒకడెక్కినా తిడతారు వీళ్ళు, పోనీ పిల్లవాడిని ఎక్కించినా తిడతారు, ఇద్దరు ఎక్కితే కూడా తెలియదు, ఏం వాళ్ళే కరెక్ట్ ఉన్నట్లుంది. ఏ దిగర కిందకి, ఇద్దరు నడుచుకుపోదాం పద, గుర్రాన్ని నడిపించుకుంటూ పోయింది. కొంత దూరం పోయిన తర్వాత వీళ్ళ పిచ్చోళ్ళు ఉన్నట్లుండరు అని, సార్ గుర్రం ఉండే దేనికి, అదే గుర్రం ఉండే దేనికి, ఎక్కిపోయేదానికి కదా, వీళ్ళకే వచ్చింది, వీళ్ళకి తలకే. ఆ విషయం కూడా వినే తర్వాత ఆలోచన చేస్తారు, ప్రపంచం ఎట్లున్నా ఉమ్ముస్తుంది, దాని గుణమే అది. కాబట్టి మనకి ఏది బాగా కనపడుతుందో ఆ రీతిగా చేస్తారు. నాయన నేను ఒక గంట సేపు, నీ ఒక గంట సేపు అని చెప్పి వాడు ప్రపంచాన్ని లెక్క చేయకోకుండా తమ గమ్య స్థలాన్ని ఆనందంగా హాయిగా ఎవరు ఏమన్నా అనుకొని ఒక చెవిటి వాడిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రీతిగా ఉంది ప్రపంచం, ఈ రీతిగా ఉంది. చూడండి నా ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఒక గురువు, నన్ను జగద్గురువు అని మహాత్ముడని దైవాంశం ఈ రీతిగా పొగకూడదండి. పీఠం ఇచ్చినాడు నా గురువు, ఈనాటి పుణ్యమో ఏమో గురువు. కొంతమంది నన్ను చిన్నప్పటి నుంచి చూసినాడు, ఏమరా ఆయనకి వీని చుట్టూ ఇంతమంది తిరుగుతారు, స్వామి 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 అని, ఏముంది వీని దగ్గర, ఏముంది ఈయన దగ్గర. కొంతమంది అంటారు, ఇంతమంది ఈయన స్వామి 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 అంటున్నారంటే ఎలా పోయి వశీకరణ విద్యలు నేర్చుకొచ్చినాడు, చూమంతరు ఏమో చేస్తున్నాడు వీళ్ళంటే ఇంతమంది ఎట్లు పోతారు దీని దగ్గరికి. ఇంకా ఎవరో కొంతమంది అంటారు, లేదా ఆ స్వామి ఏమో విభూతి పండిచ్చేస్తే మా రోగాలు బాగవుతాయి, మాకు తలనొప్పి పోయింది, మాకు కడుపు నొప్పి పోయింది, అట్లా పోయింది అంటే. ఇంకా కొంతమంది అంటారు, ఏ ఇవింది అబద్ధము, ఆయనకి కడుపు నొప్పి తలనొప్పి పోయేదానికి ఆ అలోపతి మాత్రలన్నీ నోరే ఏమో చేర్పించి ఇస్తాడు ఆయన, కాబట్టి ఆ రోగాలు పోతాయి అని అంటే. ఇది విమర్శ. ఇది నా దగ్గర ఎటువంటి విద్యలు లేవు, నాకు ఇద్దరు గురువులు ఉన్నారు. నా గురువు పరమ గురువు రాయదుర్గం స్వాముల వాళ్ళు, చిప్పగిరి స్వాముల వాళ్ళు, ఇద్దరు యొక్క ఆశీర్వాదముల చేత ఏమో మీ యొక్క వేళా విశేషమో గురువు యొక్క అనంతమైన కృపనో మీ పనులు జరిగిపోతున్నాయి. నా దగ్గర ఉండే ఆస్తి రెండే రెండు, అంతకు మించి ఏమీ లేదు. ఒక్కటి శీల సంపద ఉంది, రెండు ధ్యాన సంపద ఉంది. నేను మీకు ఇచ్చేది కూడా ఇవి రెండే, ఈ ఆస్తులే మీకు ఇస్తారు. ఒకటి శీల సంపద, రెండవది ధ్యాన సంపద. ఆ రెండు ఆస్తులను మీరు భద్రంగా కాపాడుకుంటే ఆ పరమాత్ముడు నిజంగా మీకు ఇంకొక సంపద ఇస్తాడు, అదే మోక్ష సంపద. చూడండి, నేనేమో మీకు మభ్యపెట్టేదానికి, మిమ్మల్ని మెప్పించేదానికి నేనేమీ చేయడం లేదు. ఒకసారి నేను 9-10 సంవత్సరాల కింద క్రితం కాశీ వెళ్ళాను నేను, బెనారస్. నా స్నేహితులు మళ్ళీ శిష్యులు చంద్రశేఖర్ గారి హైదరాబాద్ లో ఎక్కించినారు బెనారస్ ట్రైన్. అక్కడ జంగంవాడి మఠంలో నేనున్నాను. అక్కడ పోయి కన్నడ మాట్లాడితే చాలా సంతోషం వాళ్ళకి. నాకు ఎట్లా కన్నడం వచ్చే కదా, కన్నడం అక్కడ పోయి కన్నడం మాట్లాడినాను సంతోషంగా ఉండండి అని చెప్పినారు. నాకు ఆతిథ్యం ఇచ్చినారు చాలా ఆనందంగా. అక్కడ కబీర్ దాసులు వారి ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమాన్ని దర్శించాలని చెప్పి నేను పోయినాను. అక్కడ ఏమో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తున్నాయండి, చాలా మంది ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది నేను ఇక్కడ ఒక 5-6 రోజులు ఉంటే బాగుంటుంది, మహాత్ములు వాళ్ళు చెప్పినటువంటి 4 మాటలు వినవచ్చు, వాళ్ళ జతలు ఆ భజనలు చూడవచ్చు, ఆనందంగా వినవచ్చు అని ఆ కార్యకర్తను పోయి అడిగినాను. ఏమండి నాకు ఉండేదానికి కొంచెం అనుకూలం అవకాశం నాకు కలిగిస్తారా అని. అబ్బాబ్బాబ్బే సాధ్యం కాదండి, అది 15 రోజులు నెల ముందు నుంచే బుక్ చేసుకోవాలా, రిజర్వ్ చేసుకుని ఉంటే అవుతుండే. ఇప్పుడు మీరు 11th అవర్లో వచ్చి మీరు రూమ్ అడిగితే అది అడిగితే ఇచ్చేదానికి సాధ్యం కాదు. చాలా ప్రాధాయపడినాను, సాధ్యం కాదన్నారు. ఇంకా వాళ్ళకి ఎక్కువ బలవంతం చేసేది మంచిది కాదు అని చెప్పి బయటకు వచ్చినాను. వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద 12 గంట అయింది, చెట్టు కింద నిలబడినాను. ఒక భిక్షగాడు భిక్షగానిలో కనబడుతున్నాడు. ఆయన ఒక ఇంటి ముందర భిక్షం అడుగుతూ నిలబడ్డాడు. చూడండి 1/2 గంట అయింది, 40 నిమిషాలు ఉంది, వాళ్ళు భిక్షం వేయడం లేదు. ఈయన అంటున్నాడు ఈ సమయం మంచిది, మీరు ఏమైనా మీ ఇంటిలో ఉండింది వేయండి, మీకు చాలా మేలు జరుగుతుంది, మీకు పుణ్యం వస్తుంది, మీకు శుభం కలుగుతుంది అని ఏమేమో చెప్తున్నాడు. ఆ యజమాని కెమిక్కనడు తిడతా ఉన్నాడు వెళ్ళిపో వెళ్ళిపో అని. అప్పుడు ఆయన భిక్షగాడు ఆ వాళ్ళ ఇంటి గోడకు 3 సార్లు కొట్టినాడు, ఏమో మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ కట్టె తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన్నే చూస్తూ నిలబడినాడు. ఏమిట్రా భిక్షగాడు అంటే, ఒకసారి అడుగుతారు 2వ సార్లు అడుగుతారు, 1/2 గంట 40 నిమిషాలు అయినా ఇంత బలవంతం చేసి భిక్ష తీసుకొని ఇలాంటి ఉద్దేశం ఏముంది అని అనుమానమైంది. ఆయన వెంట పడినాను. నేను కొంత దూరం పోయిన తర్వాత ఒక సంద్ వచ్చింది, ఆ సందులో వెళ్ళిపోయినాడు ఆయన. నేను త్వరగా కొంచెం ఆ సందు వచ్చి నేను క్రాస్ చేస్తున్నాను, కనబడలేదు ఆయన. అరే ఇక్కడే ఉండు కదా, ఎక్కడ పోయినాడు అని చెప్పి 1 గంట సేపు మరలా వెతికినాను కనబడలేదు. ఇక నిరాశతో నిస్పృహతో నేను వెనుదిరిగి వస్తున్నాను, నాకు ఎదురొస్తున్నాడు మళ్ళా అరే అని చెప్పి మళ్ళా వెంట పడినాను. నేను వెంట పడితే చాలా తీక్షణంగా కోపంగా నా వైపు చూసినాడు. ఏం నా వెంట పడినావు అని. ఏమీ లేదు స్వామి, ఊరికే వస్తున్నాను మీ వెంట, ఊరికే వెంటబడి. మళ్ళా అరిచినాడు. ఏమీ లేదు స్వామి, ముందు ముందు పోతున్నాడు వెనకే పోతున్నాను. ఒక పెద్ద బంగళా ముందర నిలబడినాయండి భిక్షం అడుగు. వాళ్ళంతా లోపల ఉన్నారు, రోడ్ అది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏమో పోతున్నారు. నేను వెనక నిలబడినాను, నా చేతిలో బ్యాగ్ ఉంది. ఏం నా యొక్క శక్తిని చూడాలనుకున్నావా, ఏం నీ ఉద్దేశము? ఏమి లేదు స్వామి. ఏముంది ఆ సంచిలో అని అడిగినాడు. ఒక టవాల్ ఉంది స్వామి. టవాల్ ఉందే, తీయదాన్ని అన్నాడు. టవాల్ తీసినాను, చేతిలో పెట్టుకున్నాను. ఒకవైపు కొనలో ముడి వేయి అన్నాడు. ముడి వేస్తే పట్టుకో. ఆయన చేతిలో బెత్తం ఉండే, ఏమో చూసి ఆ నా ముడికి ముట్టి ముట్టుకోకుండా ఏమో మంత్రించినాడు. తీ దాన్ని విప్పు అని. దీన్ని మళ్ళా విప్పుకుంటూ వస్తా. లోపల ఒక రుద్రాక్ష ఉంది. చూస్తివా నా శక్తి? చూస్తే స్వామి. ఇంకా చూడాలని ఉండవా? ఏం లేదు స్వామి, మీ ఇష్టము. తీ ఇంకొక వైపు ముడివేయను. ఇంకొక వైపు ముడివేసి మళ్ళా కట్టెతో ఏమో మంత్రించి తీ దాన్ని అని తీసిన తక్షణం ఒక అంత్రం తయారైంది. చూస్తివా? చూస్తే స్వామి. ఇంకా చూడాలని ఉండవా? 2 చేతులు మడత వేయనే, 2 చేతులు ఇట్లే మడత వేసినాను, ఇట్లే వేసినాను. ఏమో మంత్రించి విప్పు నీ చేయి తీయాలి. తీస్తే 100 రూపాయల నోటు ఇట్లే తయారైంది. చూస్తివా నా శక్తి? చూస్తే స్వామి. నీకు కావాలనా ఇది అని. అవసరం లేదు స్వామి, ఈ విద్య నీకు నేర్పించినా అని. ఏమిటి స్వామి దీని నుంచి ఉపయోగము అని. ఒరే పిచ్చివాడా, ఈ విద్య నీ దగ్గర ఉంటే
ప్రపంచమే నీ కాళ్ళ కింద పడుతుంది. ప్రపంచాన్ని మెప్పించగలవు నీవు, లక్షలకు కోట్లకు శతకోట్లకు కోటాధీశుడైపోతావు. ప్రపంచాన్ని ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తావు, ప్రపంచాన్ని మెప్పిస్తావు నీవు. రా నా వెంట, రా విద్య నేర్పిస్తాను, నాకు అవసరం లేదు స్వామి. అరే పిచ్చివాడా, పిచ్చివాడా నువ్వు, ప్రేమ కావాలా నీకు? ప్రపంచాన్ని మెప్పించే విద్య నాకు అవసరం లేదు స్వామి, పరమాత్మని మెప్పించే విద్య నా గురువు ఇచ్చినాడు నాకు. దానికి మించినటువంటిది ఉంటే కొంచెం నేర్పండి. పరమాత్మని మెప్పించే విద్య నాకు కావాలి. నా గురువు మంత్రదానం చేసినాడు, శిష్యత్వం చేసుకున్నాడు, ఉపదేశం ఇచ్చినాడు. దీనికి మించినటువంటిది ఏమైనా పరమాత్మని మెప్పించేదానికి మీ దగ్గర ఉంటే నాకు ఇప్పించండి స్వామి, నేను తీసుకుని పోతాను. నేను ఒడిపెట్టినాను, ప్రపంచ విద్య నాకు అవసరం. ఈ ప్రజలను మెప్పించేదానికే ఈరోజు పొగిడినవాడో రేపు తిడతాడు నాకు. ఎందుకు? ప్రపంచ ధోరణి అటువంటిది. నా లక్ష్యమంతా పరమాత్మని మీదే ఉంది. వాడిని మెప్పించే విద్య నాలో ఇంకా ఏమైనా తక్కువ ఉంటే నా గురువు ఇట్లు ఇచ్చినాడు. చాలా ఆనందపడినాడు, చాలా ఆనందపడినాడు. త్యాని వస్తువులు, నేను తీసిన వస్తువులు త్యా అని చెప్పి ఆ నోటు, ఆ రుద్రాక్షి, మరి ఆ అంత్రం తీసుకొని ఇట్లు చెప్పట్టుకొస్తున్నాడు, వెళ్ళిపోయింది అది. అప్పుడు ఒక మాట అన్నాడు, ఈ కాశీక్షేత్రములో ఈ సమయంలో ఇన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, ఎవరికి లభ్యము కాని ఎవరు పొందలేని ఆశీర్వాదము ఈరోజు నీవు పొందుతున్నావు, నీ తలమీద చేపెడుతున్నావు అన్నాడు. ధన్యుడను స్వామి, ధన్యుడను, ధన్యుడను. పో, వెళ్ళిపో, నీ పని అయిపోయింది, నిన్ను పరీక్ష చేసేకి ఈ రీతిగా నాటకం ఆడినాను, ధన్యుడైపోతు పో అన్నాడు. స్వామి ఒక్క మాట, ఒక్క మనవి. ఏమి? మీ గుడ్డలు చూస్తే అంత చినిగిపోయినాయి. నా దగ్గర డబ్బు ఉంది, మీకు గుడ్డలు ఇప్పిస్తాను, మీకు కడుపు నిండా అన్నం పెట్టాలని మనసులో ఉంది, ఈ కోరికను నాకు తీర్చండి. అవసరం లేదు, నిత్య తృప్తుడన నాకేం పెడతావు నీవు, నాకు అవసరం లేదు, ఇవి వెళ్ళిపో. ఈ రీతిగా ఆయన అన్నాడు. స్వామి ఇంకా అదే దవలో వస్తాడు కదా, ఎదురు నిలబడదాము అని ఎదురుకుపోయి నిలబడినాను. ఒక్క రెండు లారీలు ఎదురు బెదురుకొచ్చి కొట్లాడుతున్నాయండి. ఒక్క నిమిషము నా యొక్క మనస్సు ఆ రీతిగా పోయింది, అది చూస్తున్నాను, వెనుకకు చూసినాను, ఇక్కడ ఇక్కడ లేదు స్వామి. 5 రోజులు నేను సిటీ బస్సులో ఆ మహాత్ముని కోర్సు వెతికినాను, 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 కనబడలేదు. ఆ దాని తర్వాత నేను 40 రోజులు యోగం చేసినాను, నేను ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నాను తక్షణమే ఆ లక్ష్యాన్ని నేను సాధించి వేసినాను. ఆ మహాత్ముల యొక్క ఆశీర్వాదం ఆ రీతిగా ఉంటుంది. ఆ ఆశీర్వాదాన్ని పొందేదానికి మనమంతా ప్రయత్నం చేయాలి. వల్ల ఉన్నతమైన ఉత్తమమైనటువంటి గుణాలు నేర్చుకుందాము, మనమంతా కలిసిపోదాం, కలిసి కట్టుగా జీవిద్దాం. 18 ఉత్తమమైనటువంటి గుణాలు కావాలి అంటారు పెద్దలు. సెరెనిటీ, రెగ్యులారిటీ, అబ్సెన్స్ ఆఫ్ వ్యానిటీ, సిన్సియారిటీ, సింప్లిసిటీ, వెరాసిటీ, ఈక్వానిమిటీ, ఫిక్సిటీ, నాన్ ఇరిటబిలిటీ, అడాప్టబిలిటీ, హ్యూమిలిటీ, టెనాసిటీ, ఇంటెగ్రిటీ, నొబిలిటీ, మ్యాగ్నానిమిటీ, చారిటీ, జనరాసిటీ, ప్యూరిటీ. ప్రాక్టీస్ దీస్ 18 ఇటీస్, యూ విల్ సూన్ అటైన్ ఇమ్మార్టాలిటీ. God is the only real entity. Mr. So and so is a false non-entity. You will behold unity in diversity. You will abide in eternity and infinity. This you cannot learn in the university. ee roju samajam etla undi, etla pothu undi meeku telusu. Aikyamatyam ledu vidya samsthallo chudandi, rajakeeya kshetramlo chudandi, వేరే ఆఫీసుల్లో చూడండి, గందరగోళమే ఉంది. బురద 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 కలుషితమైనటువంటి వాతావరణం. మేము ఒకటి చెప్తాం, ఒకటి ఆచరణ చేస్తాం. 2 నాలుకలు మనకు, నడత తక్కువ, ఆచారం లేదు, మాట మాట్లాడతాం. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్. ఏం స్వామి, మాట్లాడుతూ మాట్లాడుతూ పాలిటిక్స్లో దిగినారని అనుకోవద్దండి. మీరు
ఏడో వేదాంతం మాట్లాడి మళ్ళీ రాజకీయాల్లో వస్తున్నారు, మీరు ఏమో రాజకీయ నాయకులను చూసి మీ ధోరణి మారుతా ఉంది అని అనుకోవద్దండి. నేను స్వామిగా ఎక్కడ కొండల్లో కూర్చొని జీవించడం లేదు. సమాజంలో ఒక మనిషి నేను, ఒక సంసారి నేను. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. నేను దూరం ఎక్కడ కొండల్లో ఉంటాడు, ఎప్పుడో ఒకసారి ఇట్లా కళ్యాణంకో పాగోడుకు వచ్చిపోతాడు అనుకోవద్దండి. నేను ఉద్యోగం చేస్తున్నాను, సమాజంలో ఏమేం జరుగుతుంది కొంచెము అవలోకిస్తాను, చూస్తూ ఉంటాను. కాబట్టి సమాజం ఎట్లా ఉంది, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, కామర్స్ వితౌట్ హానెస్టీ, వెల్త్ వితౌట్ చారిటీ, వర్క్ వితౌట్ సాక్రిఫైస్ ఆర్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్ అంట. ఎక్కడున్నాయి భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయి. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్. బాబు బిఏలు ఎంఏలు ఎంఏ 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 కన్నడలో ఎంఏ అవుతున్నారు. కన్నడలో ఎంఏ అంటే ఎన్నమో అని అర్థం. డిగ్రీలు సంపాదించి 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 ఏమైనా మంచి నడుతుందా? పోయిన 10 రోజుల క్రితం చూడండి, మన కర్ణాటకలో ఒక చోట ఒక స్టూడెంట్ లీడర్ సెక్రటరీనండి ఏమో అనండి ప్రిన్సిపాల్కి పోయి అడిగినాయంట, సార్ మా తమ్మునికి స్కాలర్షిప్ వచ్చింది వెంటనే ఇవ్వండి అని. లేదయ్యా బిజీగా ఉన్నాను, రేపు మర్నాడు రా చూస్తాము అన్నాడు. ఇప్పుడు ఇవ్వాల్సిందేనే. ప్రిన్సిపాల్ కొంచెం రైజ్ అయినాడు, ఇప్పుడు ఇవ్వను, రేపు రా మర్నాడు రా ఇవ్వవా అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ షర్ట్ పట్టుకొని బయటకు లాక్కో వచ్చి ఆ చాకు తీసుకొని పొడిచినాడంట. అదృష్టవశాత్తు చేతికి తగిలింది, కడుపుకు తగిలేదు, పాపం మిగిలినాడు. ప్రిన్సిపాల్ బతికున్నాడు, భయపడొద్దండి. ఇది విద్యార్థుల్లో చూడండి చూడండి, తప్పెవరిది, విద్యార్థులదా అని మనం అంటాము. అయ్యయ్యో అయ్యయ్యో అట్లా మాట అనొద్దండి, తప్పెవరిది, మనలో కూడా కొంచెం ఉంది. ఎడ్యుకేషన్ అంటేమి? టు ఎడ్యూస్ మీన్స్ టు డ్రాఅట్ అంటాడు. ఎడ్యూస్ మీన్స్ టు డ్రాఅట్. ఏం డ్రాఅట్ చేయాల? లోపల ఏం మంచిది ఉందో అది బహిర్గతం చేయాల, అంటే వీళ్ళు చెడ్డదేముందో అది బయటకేస్తుంది. స్టూడెంట్స్ స్ట్రైక్ చేసినారు అంటే రాజకీయ నాయకులు భయపడిపోతారు, వెంటనే రాజీ సమాధానాలు చేసేస్తారు. ప్రళయం అది, తెలిసి తెలియని వయస్సు, ఆలోచన లేదు, ఆవేశం ఎక్కువ ఉంది. ఎన్ని బస్సులు పోతాయో ఎన్ని కార్లు పోతాయో ఏమవుతాయో. విద్యార్థుల లక్షణమా ఇది? ఇది విద్యనా? విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోపి ధనాధర్మం తతః సుఖం. విద్యార్థులలో ఎక్కువగా ఎత్తి కనబడవలసింది ఏమి అంటే విద్యా దదాతి వినయం, వినయం కనబడాలి. అవినయం ఉంది. ఇన్ని అవలక్షణాలు మన సమాజంలో ఈరోజు మనము చూస్తున్నాము. న్యాయం లేదు సమాజంలో, ధర్మము లేదు, అడుగంటి పోతుంది, నశిస్తూ ఉంది. విద్యార్థులకే కాదు, వ్యాపారస్తులకే కాదు, ఉద్యోగస్తులకే కాదు, ప్రతి ఒక్కరికి దైవం మీద నమ్మకం పోయిందండి. పాపం మీద భీతి పోయిడ్చింది, పాప భీతి లేదు, భయం లేదు, ఏమైనా చేయొచ్చంటారు. ఈరోజు వెనుకటి కాలంలో ఒక మహాత్ముడు తన భక్తునికి, నాయన ఎవరూ చూడని స్థలంలో ఈ పండు తినిరా అంటే వాడు కొండలు గుట్టలు అంతా తిరిగేసి వచ్చి స్వామి సాధ్యం కాదు అని అంటాడు. ఎందుకురా అంటే ఎక్కడ చూసినా ఆ పరమాత్ముడు కనబడుతున్నాడు, నా లోపలనే ఉన్నాడు, ఈ తప్పుడు పని నేను చేయలేను, ఎవరు చూడుకోకుండా తినలేను అంటాడు. ఈరోజు విద్యార్థులు అంటారా, ఈరోజు వ్యాపారస్తులు అంటారా, ఈరోజు పెద్దలు అంటారా, పబ్లిక్గా చేస్తామంటారు. న్యాయం అడుగంటి పోయింది. పోలీస్ స్టేషన్లో న్యాయం ఉందా? విద్యా సంస్థల్లో న్యాయం ఉందా? గురుకులాల్లో, గురువుల ఆశ్రమాల్లో న్యాయం ఉందా? ఒక గురువు రెండు సంవత్సరముల క్రితం పూనాలో విధవరాలైన తన శిష్యురాలి ఇంటికి పోయి ఆమె ఆతిథ్యాన్ని అందుకొని ఆమె ఇంటిలో ఉన్నటువంటి అమూల్యమైన నగలు చూసి ఆ నగలు నాకు ఇచ్చే అంటాడు. ఏం స్వామి ఇట్లా అడుగుతారు, నగలు ఇస్తే నాకు బంధువులు ఉండరు వాళ్ళు ఉండండి, నువ్వు ఇచ్చేసే మొదట ఇచ్చేసే, ఎందుకంటే స్వాములు చెప్తారు అనిత్యాని శరీరాన్ని అందరి స్వాములు నాకేరాని స్వాముల మంత్రం ఇది, అంతా అనిత్యమే, అనిత్యాని శరీరాన్ని అందరి స్వాములు నాకేరా. ఆమె యువనింది, ఈమె ఈయన యువల్ రభస స్టార్ట్ అయింది. ఆ గురువు ఆమెను చంపేసి, ఎందుకు? బంగారు కోసమే పాపం, మళ్ళా దొరికినాడు, ఫారిన్ అంతా చుట్టేసుకు వచ్చినాయంట, ఆ గడ్డం ఎంత పొడి విడిచినాయంట, ఫోటోలతో సహా పేపర్లు వేసింది. ఎటువంటి గురువులో ఇది గురుత్వమా? న్యాయం ఎక్కడ ఉంది? ఒక చిన్న దీనికి ఒక దృష్టాంతం చెప్పి నా ఉపన్యాసాన్ని మీకు ముగించేస్తాను. ఐర్లాండ్లో గ్యాల్వే అనేది ఒక చిన్న ఊరండి, 300-350 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది చూడండి. ఒక నగరాధ్యక్షుడు ఉన్నాడు, జేమ్స్ లిన్చ్ ఫిట్ స్టీఫెన్ అని ఆయన పేరు, స్టీఫెన్ అని పిలిచేవాడు. ఆ కాలంలో నగరాధ్యక్షుడే అన్ని పనులు చేస్తుండేవాడు. ఆయనకు ఒక్కగా ఒక కొడుకు భార్య లేదో చనిపోయింది, అల్లారు ముద్దుగా పెంచినాడు ఆ కుమారుణ్ణి, పెద్దవాడైనాడు, యువకుడైనాడు. ఆయన ఒకసారి పొరుగురుకు పోయి తన స్నేహితుని యొక్క కుమారుణ్ణి తన ఇంటికి పిలుచుకొస్తాడు. మా ఇంట్లో కొంతకాలం ఉండిపోనాయనా అని పిలుచుకొచ్చి ఇంట్లో ఇడుస్తాడు. ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు వస్తే ద్వేషం ప్రారంభమవుతుంది. నేను ప్రేమించిన స్త్రీనే నీవు ప్రేమిస్తున్నావు అని చెప్పి ఆ స్టీఫెన్ కుమారుడు అంటాడు. అందుకు ఆ యువకుడు అంటాడు, నేను ఆమెను ప్రేమించలేదు, ఆమె మాటలు జరిగినాయి, నగరాధ్యక్షుని కుమారుడు కదా, తను ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆ కొట్లాటల్లో ఆయన్ని పొడిచి చంపేస్తాడు. గలాట్ అవుతుంది, తర్వాత విచారణకు తీసుకుపోతారు. తండ్రే విచారణ చెప్పారు. ఆ కాలంలో ఆ లా ప్రకారం నిర్ణయం చెప్పేస్తాడు, దీనికి ఉరిశిక్ష వేయండి. ఒక్కగా ఒక్క కుమారుడు ధర్మపీఠంలో కూర్చున్నాడు, న్యాయపీఠం అది, రాసేస్తాడు దీనికి ఉరిశిక్ష వేయండి. అయితే ఎవరికి ధైర్యం లేదు ఉరిశిక్ష వేసేదానికి. ఊర్లో ప్రముఖులంతా వస్తారు, అయ్యా ఒక్కగా ఒక్క కుమారుడు, నువ్వు క్షమించవచ్చు, నీకు ఆ శక్తి ఉంది, అర్హత ఉంది, కాబట్టి మాకు ఇష్టం లేదు కాబట్టి ఎట్లయినా చేసి నీ కుమారుని క్షమించేసి, నా కుమారునికి ఒక న్యాయము మీకు ఒక న్యాయము ఎట్లా ఉంటుంది? ఉండదు, న్యాయం ఒక్కటే, నీతి ఒక్కటే, తప్పు చేసినాడు కాబట్టి వానికి శిక్ష పడవలసిందే, దీంట్లో మార్పు సాధ్యమే కాదు అంటాడు. ఊర్లో ప్రజలంతా వచ్చి స్ట్రైక్ చేస్తారు చంపకూడదు అని, సాధ్యం కాదు, ఎల్లో పెట్టారు, ఉరిశిక్ష వేసే సమయం వస్తుంది, ఆడు రాసేస్తాడు. ఉరిశిక్ష విధించేవాడు, నేను ఈ పని చేయలేను, ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి నేను చూసినాను, నేను ఎత్తుకున్నాను, నేను పెంచినాను, ప్రభో ఈ ఉద్యోగం పోయినా చింత లేదు, నేను చేయను అంటాడు. ఆ మహాత్ముడు, ఆ ఉత్తమోత్తముడు, ఆ ధీమంతుడు, ఆ ధైర్యశాలి ఏం చేస్తాడు? కుమారుణ్ణి తాను తీసుకుపోయి ఉరిశిక్ష వేస్తాడు. ధీరుల లక్షణం అది. ఇంటిలో వచ్చి ఆ సంస్కారం అంతా చేసిన తర్వాత ఇంటిలో వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ప్రముఖులంతా వచ్చి బాధపడతారు, ఏం స్వామి ఈ ఏడ్చే బదులు అప్పుడే రంతా కొంచెం దాన్ని డైల్యూట్ చేసి ఏమో చేయొచ్చేయండి కదా, ఉప్పు తిన్నవాడు నీళ్ళు తాగాల్సిందే, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే, నా కుమారుడు కానీ ఎవడే కాదు. ఇది కావాల మా దేశంలో ఇప్పుడు. 2 సంవత్సరాల క్రితం ఈ రాయచూరు డిస్ట్రిక్ట్ లో ఒక మెజిస్ట్రేట్ న్యాయంగా చెప్పింటే రాత్రి ఆయన చంపేసినారు. ఆయన చనిపోయినా పర్వాలేదు, ఉత్తమోత్తముడు ఆయన, ఎందుకు? తన కర్తవ్యంలో లోపం లేదు. పుట్టినవాడు ఏ రోజు ఒకడో చనిపోతాడు వాడు. అయితే న్యాయంగా చేసినాడు, పేపర్లో అంతా వచ్చింది. ఇటువంటి ధీరులు, ఇటువంటి ఉత్తములు ఈ సమాజంలో ఈరోజు కావాలి. మీలో ఆ గుణాలు ఉన్నాయి, అవి పెంపొందించుకోండి, ఉత్తములుగా మారండి. ఈ సమాజాన్ని కొత్త మలుపు తిప్పి ఒక మంచి దారిలో తీసుకుపోయేదానికి నాయకులారా, విద్యావంతులారా, అధికారులారా, వ్యాపారస్తులారా, శక్తి వంచన లేకుండా కృషి చేయండి. అత్యాశకు పోవద్దండి, ఆశ చాలా చెడ్డది. చూడండి, ఒక పిల్లవాడు తల్లిన తండ్రిని అడుగుతాడు, నాన్న యుద్ధం వస్తుంది, ఎందుకు యుద్ధం వచ్చింది అని అంటాడు. ఆ తండ్రి రాజకీయంగా ఆర్థికంగా ఉన్నటువంటి కారణాలు చెప్తూ పోతాడు. తల్లి వస్తుంది, ఏమండి మీరు పిల్లనికి ఏమేమో చెప్తున్నారు, యుద్ధం దానికోసం కాదు వచ్చేది అని చెప్పి స్టార్ట్ చేసింది. లేదే నీకు తెలియదు అని ఆయన, మీకేం తెలుసు అండి స్టార్ట్ చేయండి. రహస పెరిగిపోయింది, వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది. ఇది అంటే అది, అది అంటే ఇది, వీడు చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. అమ్మ నాన్న నిలబండి, యుద్ధం ఎందుకు వచ్చి నాకు తెలిసిపోయింది. యుద్ధానికి కారణాలు ఐదు చెప్తారు పెద్దోడు. అత్యాస, కోపం, దురభిమానం, దురహంకారం, మత్సరం. ప్రపంచంలో ఎక్కడ ఏ రీతిగా యుద్ధం సంభవించినప్పటికీ ఈ ఐదు ఉండే తీరాలి. ఇప్పుడు మీరు రుచి చూస్తున్నారు, వింటున్నారు, ఇవి ఐదు ఉండే ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవి పని చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో కూడా యుద్ధం సృష్టి చేయొద్దండి. భార్యాభర్తల్లో యుద్ధం రాకూడదు, చాలా డేంజర్ అది. ఈ కాలంలో ఎట్లా ఉన్నారంటే, భర్త కొంచెం మంచోడు దైవభీతి ఉంటే భార్య ఇంకో డిఫరెంట్ ఇండిఫరెంట్ గా ఉంటుంది. భార్య ఏదో కొంచెం పర్వాలేదు అంటే భర్త ఒక రీతిగా ఉంటాడు. ఈ చక్రం ఈ వైపు పోతే ఈ చక్రం ఈ రీతిగా పోతూ ఉంటుంది, కొట్లాట స్టార్ట్ అవుతుంది. ఏదో దీక్ష తీసుకుంటున్నారంటే ఆ స్వామి ఇస్తాడు 21 రోజులు ఒక పూట భోంచేయాలంటే. ఏమో తీసుకుంటున్నారంటే భర్త తీసుకున్నాడు, భార్య ఏడ్చుకుంటూ కూర్చోదిందట. ఏమి ఏడుస్తా ఎందుకు అంటే, ఎవడు తీసుకోమన్నా మిమ్మల్ని దీక్ష, నీ దీక్ష తీసుకున్నావు కాబట్టి నేను బాధపడుతున్నాను, ఏడుస్తా ఉంది. భర్త బ్రాందీ తాగలేదు, సరాయి తాగలేదు, క్లబ్లకు పోలేదు, ఆమె ఇసుక ఆటలు ఆడలేదు, వ్యభిచారం చేయలేదు. ఏదో ఒక స్వామి రామ కృష్ణ గోవింద అనుకుని దీక్ష తీసుకొని ఆ 21 రోజులు హాయిగా ఉందంటే ఈ మహాతల్లి ఏడుస్తుందట. నీవింకా చెడిపోలేదు కదా, నీ చెడిపోయింటే బాగుంటుండే. ఎటువంటి ఇల్లాలు ఉంటారంటే, భార్య ఏమో దీక్ష తీసుకుంటుందంటే భర్త ఎవడు తీసుకోమని సందేశంలో కలుస్తా, బుద్ధి ఉందా నీకు? ఆ బొమ్మ స్వామికి ఒక బుద్ధి లేదు, నీకు ఒక బుద్ధి లేదు. ఆశిక్కున్నాడు మీకు స్వామి 21 రోజులు ఒక పుట్టి తినాలంటాడు, సచ్చి చచ్చినట్లు పడిండాలి. అటు ఎవడు చెప్పేది ఎట్లా ఈ రీతిగా అయితే? ఒక ఇంట్లో భర్త మంచోడు పాపం, భార్య చాలా డేంజర్. ఆయన ధర్మం అంటే ఈమె అధర్మము అంటుంది. చూడండి, ఆయన ప్రతిదినము ఒక అతిథిని పిలుచుకువచ్చి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆయన భోంచేసిపోయిన తర్వాత ఆయన భోంచేసేవాడు. ఒకరోజు ఇంటికి పిలుచుకువచ్చినాడు అతిథిని, ఈమె చూస్తుంది గుర్రని, ఇప్పొద్దొకరు నేసుకొచ్చినాడు కదా అని పోయి, ఏ ఇస్త్రాకి అంట, యాడుండి అన్ని అయిపోయినాయని. సర్లే ఇస్త్రాకి తెచ్చే, వాడు పోయినాడు పాపం. అక్కడే ఇంట్లో అన్నిట్లో రష్ ఉంటే అక్కడే నిలబడ్డాడు. అంతట్లో ఏం చూసింది, వీడు కూర్చున్నాడు. అయ్యో పాపం, నీకు వచ్చిందే కర్మ అనింది. వీడు లేక లేక వచ్చినాడు, నీకు వచ్చిందే కర్మ అంటే వీడు చూశా. ఏమ్మా ఏమేది పాపము? పాపం లేదు, నీవే చిక్కల్లా అయిపోద్దాం చేతి, మా ఆయన చేతికి నీవే చిక్కల్లా. ఈ ఊర్లో ఎవడూ లేడా? ఏమ్మా మీ ఆయన ఏం చేస్తాడు? ఏం లేదు, దిన్నం ఒకరిని పిలుచుకొస్తాడు, ఇట్లే వాకింగ్లు అన్నేస్తాడు, కట్టితో బాగా కొడతాడు, రక్తం కక్కునేవాడు విడిచలేదు, కొట్టింది కొట్టిందే కొట్టింది. వీళ్ళు ఎందుకమ్మా ఏమ్మా ఎందుకు అంటే, ఏమోనంట ఎవరో జ్యోతిష్యం చెప్పినారంట యనుజన్మంలో వాడిని బాగా కొట్టినారంట దానికి పగ తీర్చుకుంటున్నాడు, దిన్న మగురు నేస్తాడు. కట్టితో కొట్టింది కొట్టిందే కొట్టింది కొట్టింది. వీడు మెల్లకు లేచాడు. అమ్మా చూడపా ఇంకా అంతా ఇట్లే ఉంటే వచ్చేస్తాడు ఆయన, పోయేటటువంటి బియ్యం పోని వాడు దారి పెట్టాడు. వీడు ఇస్తాకి తీసుకుని ఆదరా ఆదరా వస్తా ఇంట్లో చూస్తే లేడని, ఏలే ఎక్కడ పోయానా అతిథి ఎక్కడ పోయినా అంటే, ఏమండి చాలా విచిత్రంగా ఉండాలి ఆయన పిలుచుకొచ్చినాడు, వేరే మనిషే చిక్కలేదు మీకు, ఎట్లా ఉంది తీసుకొచ్చినాడు ఏమంటే, ఏం లేదు భోజనానికి రెడీ అయింది రాండి మీరు భోజనం కాళ్ళు చేతులు ముఖం కడుక్కోండి అంటే, ఓ కట్టి అమ్మా కట్టి కట్టి కావాలా నాకు ముఖం కడుక్కోలేకి అని అన్న. నేను కట్టి తీసుకుపోయచ్చులోపు బయటికి పోయించాడు, కట్టి తీసుకొని ముఖం కడుక్కుతాడు, ఇదేమిది ఆశ్చర్యం వేసింది ఏమన్నా నాకు అర్థమే కాలేదు ఆయన అంటే. అట్లనా ఏమేమో ఏమేమి పద్ధతులు ఉన్నాయని వీడు కట్టి తీసుకొని పారుతున్నాడు. అయ్యా అయ్యా నిలబడు నిలబడు కట్టి తీసుకుని వచ్చారని వాడు పారుతున్నాడు. ఇటువంటి ఆడవాళ్ళు ఉంటే అతి చూడండి మళ్ళీ తిట్టదండి, మీరు అందరు అట్టవాళ్ళు కాదు. వివాదశీలం స్వయమర్థ చోరిణీం పరానుకూలం పరిహాస భాషిణీం అగ్రాసినీం అన్య గృహ ప్రవేశనీం త్యజంతి భార్యం దశపుత్ర మాతరం. ఈ అవలక్షణాలు ఆడు ఏ ఆడదాంట్లో ఉంటాయో పది మంది పిల్లలైనా ఇడ్చిపెట్టా అంటాడు. అదే ఇప్పుడు చెప్పిన అట్లే అమ్మ, వివాదశీలం ఎప్పుడు కొట్లాడుతుంటుందంట, భర్త ఎస్ అంటే భార్య నో అనల్ల అనే తీరల, అత్త కోళ్ళకి అట్ల పెడుతుంది, కోడలు ఎవరో భిక్షానికి వస్తే పోరా అన్నంట, అత్త వచ్చి బుద్ధి ఉందా లేదా ఎందుకు పోయినమ్మంటే ఏ రాయడన్నట్టు, ఈ ఇంటికి అత్త నేను చెప్తున్నాను పోయా ముందరింటికి. వివాదశీలం స్వయమర్థ చోరిని సొంత డబ్బునే కాజేస్తుందంట, అంటే భర్త డబ్బుని దాపెట్టుకొని పుట్టినింటి పంపుతుంది అని అర్థం. స్వయమర్థ చోరిని పరానుకూలం భర్తకు అత్తకు మామకు తోటి కోడేండ్లకు అనుకూలంగా కాక పరులకు అనుకూలంగా మాట్లాడుతుందంట. పరానుకూలం పరిహాస భాషిణి చేష్టలు చేస్తూ మాట్లాడకూడదు ఆడాడు, పరిహాసం చేస్తూ మాట్లాడకూడదు, ఎప్పుడు తల కిందే పెట్టుండాల. పరిహాస భాషిణి అగ్రాసిని చాలా డేంజర్ ఇది. అగ్రాసిని అంటే ఏమిటంటే వంటింట్లో కూర్చొని వంట చేసి వంట దింపిన తక్షణం తిని బయటకు వస్తుందట, వచ్చి ఏమండి లోపలుంది పోయి మేయండి. మన దేశంలో భారత నారి ఇటువంటి ఈ రీతిగా చేయదు, భర్తకు బిడ్డ మాదిరిగా తల్లి మాదిరిగా తినిపించి ఆ ఎంగిలి మెతుకులు మిగిలింటే ఆ తట్టలోనే వడ్డించుకొని తినాలంట. మన దేశంలోని స్త్రీల యొక్క లక్షణం అది. అయితే ఈ ఆడి చూడండి, అగ్రాసిని మొదటే తినేస్తుందండి, అన్య గృహ ప్రవేశని భర్త ఆఫీస్కో పొలానికో పోతే ఇంటింటింటింటికి అంత తిరిగి వస్తుందంట, ఎదురింటికి పక్కింటికి ఆ ఇంటికి ఇంటికి కరెక్ట్గా. ఇంకా ఆడవాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు, ఏమండి ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకు వస్తాడు, 5 గంటలకు వస్తాను, సరేలేండి వచ్చి వంట చేయండి నేను సినిమా చూసుకు వస్తాను. త్యజంతి భార్యం దశపుత్ర మాతరం. అయితే నా దేశం యొక్క స్త్రీ ఎట్లుండాల, ఈ రీతిగా ఉండకూడదు. నా దేశ స్త్రీ ఆదర్శ యువతి. వివేకానందుడు అమెరికా దేశంలో పోయి ఛాలెంజ్ చేసి చెప్పినాడు, నా దేశంలో ఉన్నటువంటి స్త్రీ లాంటి స్త్రీని ఒక్కతను మీ దేశంలో చూపించగలరా బా. ఆ మాటలు చూడండి, అంతటి పవిత్రమైనటువంటి స్త్రీ, పవిత్రతకు పుట్టిన పేరు పెట్టిన పేరు భారతదేశమే. కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేతు రంభ ధర్మానుసారీ క్షమయా ధరిత్రి సద్గుణ్య భార్య కులముద్ధరంతి. కార్యేసు దాసి, ఇంటి పనులు చేసే దాంట్లో దాసి మాదిరిగా చేయాలంట. నేను చాలా ధనవంతురాలు, పెద్దవాళ్ళు మేము, ఏదో దాసి మాదిరి కష్టపడాలి. కరణేశు మంత్రి ఇంటి విషయాల్లో ఆలోచన చెప్పే దాంట్లో రాజుకు మంత్రి ఏ రీతిగా ఆలోచనలు చెప్తాడో ఆ రీతిగా చేయాలి, చెప్పాలి. భోజ్యేషు మాత అన్నం పెట్టేటప్పుడు తల్లి బుజ్జగించి ఏ రీతిగా తినిపిస్తుందో ఆ రీతిగా భార్య భర్తకు తినిపించాలి. శయనేతు రంభ, ఆ రంభ ఏ రీతిగా ఆ సుఖాన్ని ఇస్తుందో ఆ రీతిగా భార్య భర్తకు సుఖం ఇవ్వాలి. ధర్మానుసారి అనుసరించే దాంట్లో ధర్మం విషయముల్లో ఆమె నీడ కైవడి అనుసరించాలి. క్షమయాధరిత్రి, ఓర్పులో భూమాత రీతిగా ఉండాలి, ఓర్పు పెద్ద గుణం. ఇటువంటి స్త్రీ సద్గుణ్య భార్య కులముద్ధరంత్య, కులాన్ని ఉద్ధరిస్తుంది, ఆ సమాజాన్ని ఉద్ధరిస్తుంది. అటువంటి మాతకు, అటువంటి పవిత్ర హృదయం కలిగినటువంటి నా దేశ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేస్తాను. అందువల్ల ఈ ఆదర్శాలు నేర్చుకొని ఉత్తములుగా, ఉత్తమోత్తములుగా మీరు అయ్యేదానికి ప్రయత్నం చేసి అటు దైవకృపకు, ఇటు గురుకృపకు పాత్రలు కావాలని మిమ్మల్ని అంతా కోరుకుంటూ ఈ సందర్భంలో ఇంత నిశ్శబ్దంగా మీరు కూర్చొని నేనేమో పల్లెటూరి భాషలో చెప్పినటువంటి నాలుగు మాటలు విన్నందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ నేను నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై జై సద్గురు బ్రహ్మం.